ఆపేస్తే చేస్తా. జై గురుదేవ్, వెల్కమ్. ఈరోజు మనం గాయత్రి చిత్రావళిలో ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటాం. దీంట్లో గాయత్రి చిత్రావళిలో ఉన్న 24 అక్షరాల్లో ఉన్న 24 గాయత్రిమాత యొక్క రూపాలు, వాటికి సంబంధించిన యంత్రాలు, వాటికి సంబంధించిన బీజాక్షరాలు, వాటికి సంబంధించిన ఆ మాత కూర్చున్న వాహనం, అలాగే దానికి ఉన్న రంగు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళ భాషే అది, ద అక్కల్ట్ కీబోర్డ్ అని చెప్పి ఈకే మాస్టర్ ఒక చోట చెప్తారు. అక్కల్ట్ అంటే రహస్యంగా ఉన్నదని అంతే అర్థం, అంతకంటే ఏం లేదు. అక్కల్ట్ కీబోర్డ్ అంటే మనం ఏమేమి వాడుకుని ఇది రహస్యంగా దాగి ఉన్నది. రహస్యంగా దాగి ఉండటం అండి, మనకు ఆకాశం కేసు చూసామనుకోండి, ఆకాశంలో ఏం కనిపిస్తాయి? పగలపూట చూస్తే సూర్యుడు వెలుగు కనిపిస్తుంది, సూర్యుడిని చూడడం కదా, సూర్యుడు వెలుగు కనిపిస్తుంది. రాత్రిపూట ఆకాశం కేసు చూస్తే నక్షత్రాలు, చంద్రుడు కనిపిస్తాయి. ఇంకా టెలిస్కోపులు అలాంటి వాటితో చూస్తే పాలపుంతలు ఇలాంటివి కనిపిస్తాయి, సప్త మహర్షులు కనిపిస్తారు. అలాగే మనకు పోల్ స్టార్ కూడా కనిపిస్తుంది, మామూలు కళ్ళకే కనిపిస్తుంది. అలాగే అప్పుడప్పుడు గ్రహాలు కనిపిస్తాయి, నీలంగా చూస్తే, నీలంగా కనిపిస్తే గ్రహం శనిగ్రహం అని, ఎర్రగా కనిపిస్తే కుజగ్రహం అని, పసుపచ్చగా కనిపిస్తే గురుగ్రహం అని, ఇలా తెల్లగా వేగు చుక్క, తర్వాత రే చుక్క. రే చుక్క అంటే రాత్రిపూట సూర్యుడు దిగిపోయిన తర్వాత కనిపించేదాన్ని రే చుక్క అంటారు, శుక్రుడు. అలాగే సూర్యుడు రాకుండా ముందరే వచ్చేది వేగు చుక్క అంటాం, అది కూడా శుక్రుడే. చాలా చాలా తెల్లగా ఉంటాడు. ఇవన్నీ కూడా మనకు ఆకాశంలో ఉన్నాయి, కానీ పగలు చూస్తే అవి ఏం కనబడవు. మరి ఎక్కడ పోయాయంటే సూర్యుడు వెలుగులో అన్నీ లీనమైపోయాయి. కాబట్టి సూర్యుడు వెలుగు అన్నిటికంటే పెద్ద వెలుగు అని గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడు లేకపోతే మనం పని ఎలాగ అవుతుందంటే చంద్రుడి వల్ల అవుతుంది. చంద్రుడు వెలుగుతోటి ఈ ఇది వరకు పూర్వకాలంలో ఈ కంపాస్ లేకపోయినప్పుడు నక్షత్రాలని ఆధారంగా చేసుకుని వాళ్ళు నార్త్ వైపు వెళ్తున్నాం, ఈస్ట్ వైపు వెళ్తున్నాం అనుకునేవాళ్ళు. అవన్నీ నక్షత్రాల ఆధారంగా రాత్రి ప్రయాణం చేయడం కూడా సముద్రాల మీద అలా వెళ్ళేవాళ్ళు. అలాగే అది వెళ్తూ వెళ్తూ మారిపోయి మన ఇండియా కనుక్కున్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన సెయింట్ జెర్మెయిన్ అని చెప్పి చాలా ఫేమస్ గురువు, ఆయన ఏ ఆధారం లేకుండా అమెరికాని కనుక్కున్నాడు అప్పుడు. అంటే ఆయనకి ఒక మ్యాప్ కానీ ఒక దారి కానీ ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలని కానీ ఆయనకి లోపల నుంచి అనిపించింది దాన్ని బట్టి వెళ్ళి కనుక్కున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనం అసలు ఏ లక్ష్యం చేరాలి, ఆ లక్ష్యం చేరాలంటే ఈ 24 శక్తుల్లో ఏ శక్తి మనం ఏ లక్ష్యం వైపు చేరుస్తుంది. అమెరికాని ఎందుకు కనుక్కున్నాడు అంటే ఆయన అమెరికా ద్వారా కొత్త జాతి వస్తుంది కాబట్టి కనుక్కున్నాడు, ఊరికే కనుక్కోలేదు. ఇప్పుడు మనం జరుగుతున్నది 5వ జాతి, 5th రూట్ రేస్. దీని తర్వాత వచ్చే రూట్ రేస్ బీజాలన్నీ కూడా కాలిఫోర్నియాలో జరుగుతున్నాయి. ఇదంతా కూడా పరమ గురువుల ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గురువు గారు 24 రకాల శక్తుల ఈ గాయత్రి వీటికి సంబంధించి చెప్పుకుంటూ మనం అకల్ట్ కీబోర్డ్ అనుకున్నాం. అకల్ట్ కీబోర్డ్లో రహస్యంగా ఉన్న వాటిని తెలుసుకోవడం కోసం, రహస్యంగా ఉన్నాయంటే లేవు కానీ మనకు కనపడవు అంతే, మన హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు అని శాస్త్రాలు భగవంతుడే చెప్పుకున్నాడు. నీ హృదయంలో నేనున్నాను, హృదయసేర్జున తిష్టతి. మన హృదయంలో ఉన్నవాడిని మనం చూసాం ఇప్పటివరకు, ఎవరన్నా ఒక్కడవన్నా గుండె మీద చెయ్యేసుకుని వస్తున్నాయి చూశానని ఎందుకు చూడలేకపోతున్నాం? అక్కడ ఉన్నాడని ముందరకు గుర్తుపట్టాలి, ఉన్నాడు అని నమ్మాలి ఫస్ట్. ఆ తర్వాత ప్రయత్నం చెయ్యాలి. ఈ ప్రయత్నానికి సరైన మార్గదర్శకుడు వాడిని గురువు అంటారు. అలాంటి సరైన మార్గదర్శకులు మన అదృష్టం కొద్దీ దొరుకుతారు. మనలో నిజమైన ఆర్తి ఉంటే, ఎలాగైతే ధ్రువుడికి నారదుడు వచ్చాడు, ప్రహ్లాదుడికి నారదుడు వచ్చాడు, అలా మనకు కూడా అంతటి మహాత్ముడు వచ్చి ఖచ్చితంగా మనకు చేయబట్టుకుని నడిపిస్తారు. అందుకని మన వైపు నుంచి ఏముండాలి అనేది ముఖ్యమైన ప్రశ్న. ఎప్పుడు కూడా భగవంతుడి నుంచి ఏముంది అని అడగకూడదు, మన వైపు నుంచి ఏముంది. వాట్ ఐ కెన్ డూ ఫర్ దిస్ ఆర్గనైజేషన్, వాట్ ఐ కెన్ డూ దిస్ మిషన్ ఆర్కే అని క్వశ్చన్ వేసుకోవాలి. వాట్ ఐ కెన్ డూ ఫర్ పరమ పూజ్య గురుదేవ్, పరమ వందని మాతాజీ, ఫర్ మాస్టర్ ఆర్కే, అలాగే వాట్ ఐ కెన్ డూ ఫర్ ద ఎంటైర్ హ్యూమానిటీ. గురువులకు ఏం చేస్తామంటే మనం, వాళ్ళు హ్యుమానిటీ కోసం పనిచేస్తారు కాబట్టి హ్యుమానిటీకి మనం కూడా పని చేయాలంటే మనం ఎలా తయారు కావాలి, అది మన ఫస్ట్ గోల్ అన్నమాట. మనం ఎలా తయారవ్వాలి అనేది మనకు ముఖ్యం తప్ప, ఒకేసారి క్లాసుకు వెళ్తున్నాం అనుకోండి, క్లాసుకు వెళ్తుంటే పక్కవాడికి ఎన్ని మార్కులు వచ్చాయని ఆలోచిస్తామా, లేకపోతే మనకు ఎన్ని మార్కులు రావాలని చదువుకుంటామా? మనకు ఎన్ని రావాలి, మనకు ఎంత బాగా వచ్చింది పాఠం అనేది చదువుకుంటారు ఎవరన్నా, అలాగే పరీక్ష రాస్తారు. కానీ ఈ స్పిరిచువల్ ఫీల్డ్లోకి వచ్చేసరికి పక్కవాడికి ఏం వచ్చింది అని తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. పక్కవాడికి ఏం వచ్చా మనకి ఎందుకు? ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం పక్కవాడికి ఏం వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళకి బ్లూ కలర్ కనిపించింది, ఒకళ్ళకి ఎల్లో కలర్ కనిపించింది, ఒకళ్ళకి గ్రీన్ కలర్ కనిపించింది, ఇంకోళ్ళకి తెల్ల కలర్ కనిపించింది, అన్నీ మంచివే. ఇక్కడ అసలు అలాంటి ఆలోచన ఉందంటలేదు నేను. కానీ మామూలుగా బయటికి వెళ్ళి చూస్తే అవతల వాడు ఇవతల వాడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేసేస్తున్నారు, ఇలాంటి ఒక రకమైన పోటీ మనస్తత్వం ఉంటుంది, అది ఉండకూడదు. ఇదంతా ఎందుకు వస్తుంది అని దానికోసం చెప్తున్నాను. అదంతా ఎందుకు వస్తుంది అంటే, ఈ శరీరము నేను అని ఒక భ్రాంతి దర్శనం అంటారు. అంటే ఉన్నది కాదు నిజంగా, కానీ అది మనకు అలవాటైపోయింది. ఎప్పటి నుంచి అలవాటైపోయింది అంటే, ఎప్పుడో జన్మ జన్మల నుంచి అలవాటైపోయింది. ఈ శరీరమే నేను, ఆర్ ఐడెంటిఫైడ్ విత్ దిస్ బాడీ, ఫిజికల్ బాడీ. లేకపోతే మన కోరికలు, ఈ కోరిక తీరబోదు నేను బతకను, ఈ కోరికే నాది, ఈ కోరిక నాకు తేడా లేదు అని బతికేస్తాం, కోరికలతో నడిచిపోతుంది. లేకపోతే నేను అంతటి వాడిని అవ్వాలి, ఇంతటి వాడిని అవ్వాలి, అందరూ నాకు జేజేలు కొట్టాలి, ప్రజలంతా నన్ను గొప్పగా చెప్పుకోవాలి, ఈ దేశానికి నాయకుడిని అయిపోవాలి, లేదా ఈ ఒక ఆధ్యాత్మిక పీఠానికి నేను అధిపతిని అవ్వాలి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అందరూ నన్ను గొడుగులు పట్టాలి, లేదా పళ్ళకి మొయ్యాలి, గండ బేరుండను తొలగాలి, లేకపోతే గజారోహణం, అలాంటి సత్కారాలన్నీ చేయించుకోవాలి లోపల ఉందనుకోండి, ఎందుకు పనికి రాకుండా పోతాం. గురువుల పనికి పనికిరాం, మిగతా వాళ్ళ పనికి వస్తుంది. ఇదంతా ఎందుకు వస్తుంది అంటే, భ్రాంతి దర్శనము, మాయ. మాయ అంటే ఉన్నది కాకుండా లేని అర్థం చేసుకోవడం. ఒక చెట్టు కాలువ ఒడ్డునుంది అనుకోండి, కాలువ నీళ్ళల్లో చెట్టు ప్రతిఫలిస్తూ ఉంటుంది, అది నిజంగా చెట్టు కాదు కదా, ఊరికే నీడ అంతే. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో ఈ శరీరాన్ని షాడో అంటారు, షాడో అంటే నీడ. అలాగే మన నీడ ఈ శరీరం తప్ప మనం కాదు, మనం మనమే. మనం ఏమనుకుంటున్నాం అంటే, నీడే మనం అనుకుంటున్నాం కాబట్టి ఈ ప్రాబ్లం వస్తుంది. ఇవాళ మనం గాయత్రి చిత్రావళిలో నీడ కాదు నేను, నేను నేను అనే విషయం తెలుసుకోవటానికి గురువు గారు ఇచ్చిన ఒక ముఖ్యమైన చదువుకుంటాం. అదేంటంటే మహామాయ. ఈ శక్తిధార పేరు మహామాయ. గాయత్రి శక్తిధారలు మొత్తం 24లో ఇది 22వ శక్తిధార. ఈ శక్తిధార పేరు ఏం చెప్పుకున్నాం అంటే మహామాయ. మాయ అంటే ఏంటి? మామూలుగా భ్రాంతి. ఇందాక అనుకున్నాం కదా, ఉన్నది అన్నట్టుగా ఒకదాన్ని ఒక రకంగా అర్థం చేసుకోవడం. ఎడారిలో నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తాయి, దాన్ని ఎండమావులు అంటాం. అలాగా ఇప్పుడు బాగా ఎండగా ఉన్నప్పుడు తారు రోడ్డు మీద మనం వెళ్తున్నాం అనుకోండి, ముందర కారు కానీ బస్సు కానీ వెళ్తుంటే వాటి నీడ తారు రోడ్డు మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది. అక్కడ నీళ్లు ఉన్నట్టు భ్రమ కల్పిస్తుంది, అక్కడ నీళ్లు ఉండవు, వేడికి ఎలా ఉంటుంది, అదంతా కూడా మాయ, దాన్ని భ్రమ అంటాం. సినిమా చూస్తూ ఉంటాం మనం, పిక్చర్ అక్కడ అంతా మాయే, అక్కడ ఏముండదు, కొట్టుకోవడం ఉండదు, ఏముండదు, కానీ అన్ని జరిగిపోతున్నట్టుగా ఆ ఫీలింగ్స్ మనకు వచ్చేటట్టుగా చేస్తారు, అదంతా ఎంత మాయో. అలాగే ఆ మాయ కంటే ఇంకా ఎక్కువ మాయ ఉందనుకోండి, దాన్ని ఏమంటారంటే అధిక మాయని మహామాయ అంటారట. అలా కాదు, మాయ వేరు, మహామాయ వేరు. మాయేమో పదార్థానికి సంబంధించి, మహామాయ ఏమో జ్ఞానానికి సంబంధించి. అదేంటి మాయ జ్ఞానానికి సంబంధించి? మహా అని ఎప్పుడొచ్చినా గుర్తుపెట్టుకోండి, అది భూలోక భువర్లోక సువర్లోకాలు దాటి, లేకపోతే భూలోక భువర్లోక స్వర్లోకాలు దాటి ఇంకొకటి ఉంటుంది మహర్లోకం అని. ఆ మహర్లోకానికి సంబంధించిన దానికే మహా అని పేరుంటుంది. ఆ మహామాయ అమ్మవారి నామాల్లో ఉంటుంది, మహామాయ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్సు. ఆ మహా ఉన్న చోటల్లా కూడా ఆవిడ అనంతానికి గుర్తు అన్నమాట. ఈ మానవుడికి ఉన్న శక్తి ఎప్పుడు కూడా పరిమితము. మరి అపరిమితమైన శక్తి ఎవరికి ఉంటుందంటే భగవంతుడికే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. ఎప్పుడైతే మానవుడు భగవంతుడితో ఏకత్వం సాధిస్తాడో యోగపరంగా సాధనాపరంగా, అప్పుడు ఆ వ్యక్తి కూడా అనంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు. అందుకనే మాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు. సర్వసమర్థుడు అంటే అనంత శక్తి కలవాడు, సర్వవ్యాపి అంటే విశ్వం అంతటా ఉన్నవాడు, సర్వజ్ఞుడు అంటే అన్ని తెలిసినవాడు. ఈ మూడు లక్షణాలు భగవంతుడికి ఉన్నాయి కాబట్టి ఆ అనంతుడితోటి మనం కూడా ఒకటైతే మనకు కూడా ఈ మాయ భ్రాంతి ఏదైతే ఉందో అది పోతుంది. ఏ రకంగా గురువు గారు చెప్తారు, ఒక బావిలో కప్పకి అదే సర్వస్వం అనుకుంటుంటాడు. ఎప్పుడైతే కప్పని బావిలోంచి బయటపడేసాము అప్పుడు ఓహో ఇంత విశాల విశ్వం ఉందా అనుకుంటుంది. అలాగే మనిషి కూడా ఈ శరీరం నేను అనుకున్నంత కాలం ఈ దీంట్లో బంధించబడి ఉంటాడు. బంధం అంటే ఏంటో చెప్పుకున్నాము ఇవాకు. ఈ శరీరానికి కోరికలు ఉండవట, మరి ఈ శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి. అదేంటి? బట్ట కట్టుకోవటం, అన్నం తింటాం, చలికి ఎండకి తల దాచుకోవటం, అంతే. కుడు, గుడ్డ, నీడు, నీడ, ఈ మూడే భౌతిక దేహానికి సంబంధించి. దానికి తర్వాత ఇంకోటి ఉంటుంది, అది కోరికల శరీరం. అది రకరకాల కోరికలు కోరుతుంటుంది, నాకు అలాంటిది కావాలి, నాకు ఇలాంటిది కావాలి, నాకు ఏసీ కావాలి, నాకు రకరకాలు, ఇంకా దానికి ఏం అంతు పొంతు లేదు. అవన్నీ కోరికల శరీరం. ఈ కోరికలను ఏం చేస్తుంది? లోవర్ మెంటల్ అంటే మన మనస్సులో రెండు భాగాలు ఉంటాయి, ఉన్నత మనస్సు, నిమ్న మనస్సు. నిమ్న మనస్సు ఈ కోరికలన్నింటినీ ఆలోచిస్తుంది, అది ఎలా తీర్చుకోవాలని. అప్పుడు ఏం చేస్తుందంటే అలా తీర్చుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు బుద్ధి ఏం చేస్తుందంటే దానికి స్టాంప్ కొడుతున్నావు, నువ్వు ఇది ఇలా చెయ్యి అలా చెయ్యి. ఆ రకంగా కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగపడే బుద్ధి మనకు బంధకారణం అవుతుంది. అలా కాకుండా నేను అసలైన వాడిని, నేను, ఆ నేను పరమాత్మ యొక్క అంశని, పరమాత్మ సంకల్పం ఇది, దానికోసం పుట్టాను, అది చెయ్యాలి నేను అని దానికి స్టాంప్ కొట్టే బుద్ధిని మోక్షకారకం అంటారు. కాబట్టి బుద్ధి ఇటు తిరిగితే బంధం, అటు తిరిగితే మోక్షం. ఇప్పుడు ఈ మహామాయ ఏం చేస్తుందంటే మన కోరికలు, మన ఆలోచనలు, మనం చేసే పనులు ఇవన్నిట్లో చిక్కుకొని ఉన్న మనకు ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఉంటుంది లైఫ్లో. శాంతి అనేది దొరకదు. ఎక్కడ శాంతి దొరకదో అక్కడ సుఖం ఉండదు అని చెప్తాడు కృష్ణుడు. అశాంతస్య కుత సుఖం, అశాంతిగా ఉన్నవాడికి సుఖం ఎక్కడొస్తుంది? అలాగే అరవిందులు ఒక చోట చెప్తారు, ఇఫ్ యూ రియల్లీ ఇన్వైట్ పీస్ ఇన్ టు యువర్ బీయింగ్, అంటే నిజమైన శాంతిని మనం మనస్సులో, ప్రాణంలో, శరీరంలోకి పూర్తిగా ఆహ్వానిస్తే అన్ని రోగాలు తగ్గిపోతాయి. ఇప్పుడు అశాంతి ఉంటేనే ఏమవుతుంది? మనస్సు చికాగ్గా అవుతుంది. మనస్సు చికాగ్గా ఉంటే ఏమవుతుంది? కోపం రావచ్చు, విసుగు రావచ్చు, మనస్సు గజిబిజిగా గందరగోళంగా, ఈ ఒక పని ఒకలాగా, ఇంకో పని ఒకలాగా, ఎలా చేయాలి, అలాగా పొరపాట్లు చేయొచ్చు. ఇన్ని పనులలో పొరపాట్లు జరుగుతాయి, ఆరోగ్యంలో తేడాలు వస్తాయి. మనకు లేని కొత్త వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే డిస్హార్మనీ, మనలో ఒక రకమైన హార్మనీ లేకపోవడం వల్ల వస్తుంది. ఈ హార్మనీ అంటే ఏంటి, ఇప్పుడు వయలిన్ ఉందనుకోండి, నాలుగు తీగలు ఉంటాయి, నాలుగు ఒక్కొక్కటి వాయిస్తే ఒక్కొక్క రకంగా వినిపిస్తుంది సౌండ్, కానీ నాలుగింటిని చక్కగా శృతి చేసి వాయిస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే హార్మనీ పెట్టి మీద మనం హార్మనీ రీడ్స్ నొక్కుతూ ఉంటే చక్కటి మ్యూజిక్ వస్తుంది. పియానో ఎలా ఉంటుంది అలాగే ఇది కూడా చక్కగా మ్యూజిక్ వస్తుంది. అలాగే వీణ, వీణలో కూడా నాలుగు పెద్దవి మూడు చిన్నవి తంతులు ఉంటాయి, వాటిని చక్కగా మీడ్చుంటే మంచి సంగీతం వస్తుంది, అది హార్మోనీ అంటే. అలాగా అవన్నీ ఒకే రకమైన తీగలు ఉండవు, వేరు వేరు తీగలు సౌండ్ వేరువేరుగా వచ్చే ఉంటాయి. అలాగే మన శరీరంలో కూడా వేరు వేరు రకాల పనులు చేసే మనస్సు, ప్రాణము, శరీరం ఉంటాయి. మనస్సు చేసే పని ప్రాణం చేయదు, ప్రాణం చేసే పని శరీరం చేయదు, శరీరం చేసేది మనస్సు చేయదు, శరీరం చేసేది ఇంకోటి చేయదు, ప్రాణం చేయదు. ఇలాగా దేనివి అవే చేస్తాయి. మూడు డిఫరెంట్గా పనులు చేయగలిగిన శక్తి ఉన్నా కూడా ఇవన్నీ కలిపి ఒకటే చేయడాన్ని హార్మోనీ. ఈ మూడింటిని ఒకే తాటి మీదకి తీసుకొచ్చి ఒకే లైన్లోకి తీసుకొచ్చి ఏదైతే ఉందో అది, ఆ శక్తి పేరు శాంతి. ఈ బ్లూ కలర్ శాంతినిస్తుంది. బ్లూ కలర్ కనుక మెడిటేట్ చేస్తే శాంతి వస్తుంది. మనం ఓం శాంతి 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 అని కరెక్ట్గా అంటే కళ్ళు మూసుకుని చూసినప్పుడు మనలోకి అలా బ్లూ కలర్ చుట్టూ కనపడుతుంది. మనం అంతా అలా పైనుంచి ఇప్పుడు కళ్ళు మూసుకుని చెంబుతో నీళ్ళో లేదా షవర్ బాత్ చేస్తాం అనుకోండి, ఒళ్ళు అంతా తడుస్తున్నట్టు ఎలా తెలుస్తుంది, అలాగా పైనుంచి బ్లూ కలర్ అలా మొత్తం అంతా పడుతున్నట్టుగా తెలుస్తుంది. యూ ఫీల్ ఇట్, ఊరికి చేయటం కాదు. అలాగే శం అనేది సర్వసిద్ధి ఫలము, అంటే అన్ని రకాల సిద్ధుల్ని ఇస్తుంది. శం అనే ఒక అక్షరం, శం శాంభవి శక్తి గురువు గారు ఇచ్చారు. ఈ శం అనే అక్షరం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనలో శాంతి నెలకొంటుంది. ఇప్పుడు కాంట్రడిక్షన్ అంటే ఒకళ్ళు అన్నదాన్ని ఇంకోళ్ళు కాదంటాం, ఒకళ్ళకి ఇంకొకళ్ళకి అభిప్రాయ భేదాలు, అలాగే ఒకళ్ళకి ఒకళ్ళ మధ్యలో పడకపోవడం, ఇలాంటి బాధలు అన్ని చోట్ల ఉంటాయి, అన్ని ఇళ్లలోనూ ఉంటాయి, అన్ని కుటుంబాల మధ్య ఉండొచ్చు, లేకపోతే రాష్ట్రాలకి రాష్ట్రాలకి మధ్య ఉండొచ్చు, దేశాలకు దేశాలకి మధ్య ఉంటాయి, అలాగే దేశ నాయకులకి దేశ నాయకులకి ఉంటాయి, లేకపోతే దేశాలు ఎందుకు కొట్టుకుంటాయి కొట్టుకు, అలాగే వ్యాపారస్తులకు ఉంటాయి, ట్రేడ్లో వాడిని ఎలా పడగొట్టాలని వీడు ఆలోచిస్తుంటాడు, వీడిని ఎలా పడగొట్టాలని వాడు ఆలోచిస్తుంటాడు, ఇవన్నీ పోటీ కాంపిటీషన్ ఉన్న చోట మనం ఈ భూమి మొత్తం కూడా శాంతితో నిండాలి అని గాయత్రి చేయటం ఒకటి. ఈ భూమి మొత్తం శాంతితో నిండాలి అని ఏ విష్ణు సహస్రనామం చదవటం, ఇవన్నీ కూడా చాలా మంచి పనులు అన్నమాట. ఇవి సామూహికంగా చెయ్యండి అని చెప్తారు. సామూహికంగా చేస్తే ఇంకా ఎక్కువ, సామూహికంగా అంటే అందరూ హైదరాబాద్లో కలవాలా, లేకపోతే అందరూ యుఎస్లో కలవాలా, లేకపోతే అందరూ శంబళలో కలవాలా, అక్కర్లేదు, అందరూ ఒకే టైంకి ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండి చేయటం, అది కూడా సామూహికం కిందే వస్తుంది. యుఎస్లో ఉన్నవాళ్ళు, ఇండియాలో ఉన్నవాళ్ళు, అలాగే లేకపోతే ఏ దుబాయ్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు, లండన్లో ఉన్నవాళ్ళు, ఆఫ్రికాలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ కామన్గా ఒక టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో చేస్తే భూమి మొత్తం శాంతి నిండాలి, భూమి మొత్తం ప్రేమతో నిండాలి, భూమి మొత్తం ఆనందంతో నిండాలి, భూమి అంతా కూడా సహకారంతో నిండాలి, భూమి మొత్తం ప్రేమతో నిండాలి. ఇలాంటి భావాలను మనం స్ప్రెడ్ చేస్తూ గాయత్రి మంత్రం చేయాలి. చేస్తే ఏమవుతుంది అంటే మన కోరికలు, మన స్వార్థమైన స్వార్థపరమైన కోరికలు ఏవైతే ఉన్నాయో, మన స్వార్థపరమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మన మాత్రమే పనికొచ్చే పనులు ఏవైతే ఉన్నాయో, వీటి నుంచి మెల్లిమెల్లిగా మనం బయటపడుతూ ఉన్నాం. అప్పుడు ఏమవుతుందంటే మన కోసం చేసుకునే పనులు తగ్గుతాయి. భగవత్ ప్రణాళిక ఏదైతే ఉందో, దివ్య ప్రణాళిక, దానిలో మనం పార్టిసిపేట్ చేసే టైం ఎక్కువ అవుతూ ఉంటుంది. దానివల్ల సంతోషం కలుగుతుంది, దానివల్ల ఉత్సాహం కలుగుతుంది, దానివల్ల ఒక రకమైన తృప్తి కలుగుతుంది, ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అది వరకు గురువు గారి జీవిత చరిత్రలోనే ఉంది. ఇది వరకు నేను ఎవరు నా వాళ్ళు అనుకున్నానో వాళ్ళు నా వాళ్ళు కాదు, ఈయనే నా అసలైన వాడు అని వాళ్ళ గురువు గారి గురించి చెప్తారు మాటలు. అలాగే ఆయన ఇచ్చిన పని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తాను, అంతవరకు చేసిన పనులు గొప్పవే, కానీ గురువు కనిపించి చెప్పిన తర్వాత ఆ పని అసలైన పని, ఆ అసలైన పని చేయటంలో ఉన్న ఆనందమే వేరు. అది చేయటానికి పుట్టాం కాబట్టి గురువు ఏం చేస్తాడంటే అది తెలుసుకుని ఆ పని చేయమంటాడు, అది అసలు విషయం. అందుకని ఇలాంటి మంచి మార్గంలోకి సన్మార్గం వైపు మా బుద్ధుల్ని ప్రచోదన చేయి అని గాయత్రి మాత్రం మనం అడుగుతున్నాం. కాబట్టి మన బుద్ధిని ఆ సన్మార్గం వైపు ప్రచోదన చేసే గురువు మనకు లభ్యం అవుతాడు. గాయత్రి చిత్రావళిలో అది కూడా ఉంది, సద్గురు ప్రాప్తి అని. అలాంటి సద్గురు ప్రాప్తి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో ఉన్న అక్కర్లేనివి, అవాంఛనీయమైనవి, అనవసరమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మెల్లిమెల్లిగా జారిపోతాయి. ఇది వరకు దేని మీద మనం పట్టుబట్టేమో అది ఇప్పుడు మనకు అంతగా నచ్చదు. అది మీదకి ఎలా ఉన్నానేంటి నేను, అయ్యో అలా ఉండకూడదని ఇప్పుడు తెలుస్తోంది, ఎంత పొరపాటు చేసాము అప్పుడు. సరే, అసలు ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మిక జగత్తులో పూర్వం జరిగిపోయినవి ఇప్పుడు గుర్తు తెచ్చుకుని ఎప్పుడూ బాధపడకూడదు. అప్పుడు జరిగిపోయినవి అప్పుడు అయిపోయి ఇప్పుడు వేస్ట్ చేయకుండా టైము మనకు తెలిసిన మంచి మార్గంలో ప్రతి క్షణాన్ని గడపడం ఫ్రూట్ఫుల్గా అనేది ముఖ్యం. అందుకని గురువుగారు ఏం చెప్తారంటే కస్తూరి మృగం అని ఒకటి ఉంటుంది. ఆ కస్తూరి మృగం, కస్తూరి మంచి వాసన వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ మంచి వాసన ఎక్కడొస్తుందని అటు ఇటు 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 పరిగెడుతూ ఉంటుంది. అది తీరా చూస్తే అది దాని బొడ్డులోనే ఉంటుంది, దాని బొడ్డులోనే ఉంటుంది కానీ ఆ విషయం దానికి తెలియదు. అలాగే మనం కూడా భగవంతుడు ఎక్కడున్నాడు అక్కడ ఇక్కడ అని అంతా పరిగెడతాం సార్, కానీ చివరికి భగవంతుడు మనలోనే ఉన్నాడు. ప్రతి ఒక్క జీవి హృదయంలో ఉన్నాడు. మనం ఇసోట్రిక్ అస్ట్రాలజీ చెప్పుకుంటున్నప్పుడు మా శ్రీకే గారు చెప్పారని చెప్పుకున్నాం. మొట్టమొదటిసారిగా సీక్రెట్ డాక్టర్లో మైక్రోకాజం మ్యాక్రోకాజం, మైక్రోకాజం అంటే మనిషి, మ్యాక్రోకాజం అంటే విశ్వం, వీటిలో ఉన్న ఆ పరమాత్మ తత్వం ఏమిటో మొట్టమొదటిసారిగా నేను ప్రపంచానికి ఇసోట్రిక్ అస్ట్రాలజీ, ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ బుక్ ద్వారా రివీల్ చేస్తున్నాను అని ఇచ్చారు. అది మనం మకర రాశి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. అనాహతము విశుద్ధి కాకుండా, అనాహతమేమో ఒక చక్రం, విశుద్ధి ఒక చక్రం, ఇవి కాకుండా హృదయ కమలము అష్టదళ పద్మము, దాంట్లో ఇండిగో కలర్లో భగవంతుడు ఉన్నాడు అని ధ్యానించమన్నారు. మనలోనే ఉన్నాడు, హృదయ సేర్జున తిష్టతి. అది మనకేం చేస్తుందంటే మనలో ఉన్న భగవంతుణ్ణి మనం చేరుతాము ఆ ధ్యానం ద్వారా. ఇప్పుడు ఈ మహామాయ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ జీవితం ఏదైతే మనకు భగవంతుడు ఇచ్చాడో దీన్ని సఫలం చేసుకోవాలి అనే ఒక ఆలోచన, జీవితాన్ని నేను సఫలం చేసుకుంటాను, ఈ జీవితం వచ్చినందుకు నాకు ఎంతో భగవంతుడికి నేను కృతజ్ఞుణ్ణి, ఈ మార్గం చూపించినందుకు గురువుకి నేను కృతజ్ఞుణ్ణి, ఈ రకమైన దారి కనుక్కున్నందుకు నా భాగ్యం చాలా గొప్పదనమాట అని ఒక రకమైన ఆత్మతృప్తి కూడా ఉండాలి. ఎవరంతటి వాళ్ళు ఆ మార్గాన్ని అందుకోలేకపోయినా ఇదివరకు కొంతవరకు చేశారు కాబట్టి ఈ జన్మలో మళ్ళీ ఎక్కడ పుట్టినా ఎక్కడున్నా సరే మళ్ళీ ఆ రకమైన కాంటాక్ట్స్ వస్తాయంటే ఆ కనెక్షన్ వస్తుంది. అలాంటి కనెక్షన్ రావటానికి అలాగే చక్కటి గురువు యొక్క సంరక్షణలో, ఆయన యొక్క మార్గదర్శనంలో ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము, అలాగే భూమిపై భగవత్ సామ్రాజ్యం నిర్మించడము, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనే దివ్య ప్రణాళికలో మనం కూడా ఏ రకంగా నేను పాలు పంచుకోగలను అనే ఆలోచన, ఇవన్నీ కూడా ఎవరి యొక్క కృప వల్ల వస్తాయి అంటే మహామాయ కృప వల్ల వస్తాయి. మనం మాయలోంచి బయటపడాలంటే మనకు మహామాయ చేయూతనివ్వాలి. అలాంటి మహామాయని ఎవరైనా శరణు తెచ్చితే నువ్వే శరణం అని చెప్పి ఇక్కడ ఏంటంటే మనం గాయత్రి మంత్రం చేస్తాం. గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు మనం గురువుగారు ఏం చెప్తారంటే నన్ను ఉద్ధరించు, మా బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించు, పరమ ప్రేమస్వరూపంగా జ్ఞానస్వరూపంగా శక్తి స్వరూపంగా నాలోకి అవతరించు, నాలో భ్రాంతిని పోగొట్టు. అంటే మెల్లిమెల్లిగా మనం గాయత్రి యొక్క ఈ 24 అక్షరాలు రిలీజ్ అయ్యాయి పుస్తకం, 3 పుస్తకాలు. అది ఒకసారి చదివారంటే మీకు చాలా బాగా అర్థం అవుతాయి. గాయత్రి చిత్రావళి అనే పుస్తకం చిన్నదిన్నా దీని వెనక చాలా ఉన్నది. ఆ చాలా ఉన్నది చెప్పుకోవడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యపోకర్లేదు. క్లుప్తంగా చెప్పుకుంటున్నాం మనం, మహామాయని ఎవరైతే మనం ఆరాధిస్తాము, మహామాయ అంటే విడిగా ఒక మహామాయని ఆరాధించడం అనేది ఏం లేదు, గాయత్రి మాతనే. మహామాయ అంటే ఏం చెప్పుకున్నాం, జ్ఞానస్వరూపంగా ఆత్మజ్ఞాన స్వరూపంగా నాలోని భ్రాంతులన్నీ పోగొట్టు తల్లి, నేను ఈ శరీరాన్ని కాదు నేను ఆత్మని అనే జ్ఞానం ప్రసాదించు అని ఎవరైతే కొలుస్తారో, ఎవరైతే ఆ గాయత్రి మంత్రం చేస్తారో వాళ్ళకి పరమ ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. పరమ ప్రశాంత స్థితి ఎప్పుడొచ్చిందో అన్నీ పెర్ఫెక్ట్గా హ్యాపీగా ఉంటాయన్నమాట, అన్ని రోగాలు మటుమాయం అయిపోతాయి. ఏమీ రోగం లేని ఒక భూమండలం స్థాపించాలి అని మనకు చాందీపని గురుకులంలో మిషన్ ఆర్కేలో ఒక రూల్, ఒక లక్ష్యం మనకి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి వీ హ్యావ్ టు ఇన్వైట్ పీస్ ఇన్ టు ఆల్ అవర్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇప్పుడు అనారోగ్యంగా ఉంది, ఖచ్చితంగా ఆరోగ్యం వస్తుంది. ఎలా వస్తుందంటే శాంతిని నేను ఆహ్వానం చేస్తున్నాను నాలోకి. నా మనస్సంతా శాంతి నిండాలి, నా ప్రాణం అంతా శాంతితో నిండాలి, నా శరీరం అంతా, శరీరంలో భౌతిక శరీరంలో అణు అణు గోళ్ళు, చర్మం, చుట్టూ ఎముకలు, మొత్తం అణు అణువు కూడా పరమ ప్రశాంత స్థితిలో ఉండాలి. పరమ ప్రశాంత స్థితి ఇదంతా నిండిపోవాలి అని గట్టిగా సంకల్పించుకుని గాయత్రి మంత్రం చేసి చూడండి, మీకు ఇమీడియట్ గా ఆ తేడా తెలుస్తుంది. ఆ పరమ ప్రశాంత స్థితి ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుందంటే మనం ఎటువైపు వెళ్తే, ఏ మార్గంలో వెళ్తే మనకు నిజంగా మంచిదో ఆ మార్గం కనబడుతుంది. ఎటువైపు వెళ్ళడం మంచిదంటేంటి, ఇప్పుడు థియాసఫిస్ట్లో అవ్వాలా, థియాసఫీలో చేరాలా, లేదా ఫ్రీ మేసనరీలో చేరాలా, లేదా పరమహంస యోగానంద గారు చెప్పిన క్రియా యోగం చేయాలా, లేకపోతే మాస్టర్ సివివి గారు ప్రేయర్ చేసుకోవాలా, లేకపోతే అరవిందుల సంపూర్ణ యోగం ఇంటిగ్రల్ యోగా చేయాలా, ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయనుకోండి, ఆ ప్రశ్నలన్నీ పోయి ఏది చెయ్యాలో అది మనకు కరెక్ట్గా దొరుకుతుంది. ఇన్ని చూస్ చేసుకోలేము మనం, మన చేత కాదు అవన్నీ. అన్ని చూస్ చేసుకోవడం అంటేనే గురువుని మనం ఎన్నుకున్నట్టు, గురువుని మనం ఎన్నుకోలేము, గురువే మనల్ని పిలుస్తాడు దా అని. అలాంటి గురువు చేత పిలువబడే ఒక చక్కని అవకాశం మనకు గాయత్రి మాత మహామాయగా ప్రసాదిస్తుంది. ఎప్పుడైతే మనం భ్రాంతి నుంచి బయటపడ్డాము, ఈ శరీరం నేను కాదు అనే జ్ఞానం కూడా ఇస్తుంది మహామాయ, అప్పుడు మనందరం కూడా ఆత్మబల సంపన్నులు. ఆత్మబలం ఎప్పుడు ఉంటుందో, ఆత్మబలం ఉన్నవాళ్ళు చేయలేని అంటూ ఏం లేదు, ఏదన్నా చేయగలరు. భౌతికమైన దేహానికి చాలా తక్కువ బలం ఉంటుంది. అలా కాకుండా ఆత్మకి అనంతం, ఆత్మ అంటే పరమాత్మ యొక్క అంశ, పరమాత్మకి ఎంత శక్తి ఉంటుందో ఆత్మకు కూడా అంత శక్తి ఉంటుంది. ఎప్పుడు ఆత్మ పరమాత్మతో ఒకటైనప్పుడు. అందుకని మామూలు మనిషి చేసే పని ఏంటంటే 84 లక్షల జీవరాశులు, యాక్చువల్గా అన్ని 84 లక్షల జీవరాశుల్లో చిట్ట చివరిగా 84వ లక్షగా వచ్చిన ఈ మానవ శరీరాన్ని యొక్క గొప్పతనాన్ని గుర్తించకుండా ఏదో క్రిమికీటకాలలాగా మనం బతికేసి అవన్నీ ఎలాగైతే చచ్చిపోతాయో మనం కూడా అలాగే పుట్టాము చచ్చాము. పుట్టుట గిట్టుట ఇదివరకు చెప్పుకున్నాం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహు దుస్తారే, కృపయాపారే పాహి మురారే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని శంకరాచార్యులు వారు అంటారు గోవింద భజ గోవిందం. అలాగా మళ్ళీ మళ్ళీ పుట్టడం ఏంటి, మళ్ళీ మళ్ళీ చచ్చిపోవడం ఏంటి, దీని రహస్యం ఏంటి, ఇవన్నీ కూడా ఆ భ్రాంతి పోవడంతో అర్థమవుతాయి. మనకు ఎన్నో జన్మల తర్వాత ఇలాంటి ఒక సదావకాశం దొరికింది అని మనం ముందర గుర్తుంచుకోవాలి. ఇలాంటి చాలా 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 గొప్ప విషయం గొప్పది కాదు, ఆ మార్గంలోకి తీసుకెళ్ళగలిగిన మహాగురువు ఎవరైతే ఉన్నారో అలాంటి వారితో పరిచయం ఏర్పడిన భాగ్యం మనకు దొరికిందంటే నిజంగా ఎంత అదృష్టవంతులు. అదంతా కూడా గాయత్రి మాత కరుణే, మహామాయ కరుణే. అందుకని గాయత్రిని మహామాయ అని కూడా అంటారు. ఈ మహామాయ అయిన గాయత్రి ఎప్పుడైతే మన మీద ఆవిడ అనుగ్రహం వర్షించిందో, ఎప్పుడు అనుగ్రహం వర్షిస్తుంది, మనం అడిగినప్పుడు వర్షిస్తుంది. ఎప్పుడు అడుగుతామో అప్పుడే, ఇప్పుడు అడిగాం అనుకోండి, అమ్మా జగన్మాత గాయత్రి మాత మీ అనుగ్రహం వర్షించి నాలో భ్రాంతులన్నీ పోగొట్టు, అప్పుడు భ్రాంతి రహిత స్థితి వస్తుంది. ఎప్పుడైతే భ్రాంతి పోయిందో, భ్రాంతి అంటే మీకు అందరికీను పరమహంస యోగానంద గారు రాసిన ఒక యోగి ఆత్మకథలో ఆయన చెప్తాడు, ఇవన్నీ కూడా సినిమా, ఒక హాల్లో సినిమా చూస్తున్నప్పుడు ఎలాగైతే తెర ఉండి దాని మీద బొమ్మలు పడుతుంటాయో, మధ్యలోనేమో ప్రొజెక్టర్కిను తెరకి మధ్యలో లైట్ పడుతూ ఉంటుంది ఇలాగా, అలాగా ఈ మొత్తం కూడా భగవంతుడు ప్రొజెక్ట్ చేసిందే, ఇక్కడ ఏం లేదు, అంతా ఇల్యూజన్ అంటాడు, అంతా భ్రాంతి అంటాడు. ఎలా అన్నగలిగాడు ఆయన, చూసి అన్నాడు. అలాగా మనం సినిమా హాల్కి వెళ్ళామనుకోండి, పైకి చూస్తే ఏమవుతుంది, ఒక చిల్లు బాల్కనీలో ఆ పైన ఇంకా చూస్తే ఒక చిన్న అక్కడ హోల్ ఉంటుంది, స్క్వేర్ గా, దాంట్లో నుంచి వెలుతురు బయట పడుతూ ఉంటుంది. అలా పడిపడేది గోడ మీద పడి అక్కడ మనకు బొమ్మలు కనిపిస్తాయి. ఈ మధ్యలో గోడకి ఈ హోల్కి మధ్యలో కాంతి తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి. అలాగే ఈ మొత్తం సృష్టి కూడా కాంతి తరంగాల రూపంలో మనకు ఒక భూమిగా, ఒక మనిషిగా, ఒక పర్వతంగా, ఇలాగ రకరకాల చెట్లుగా, పాములుగా, పుట్టలుగా, మనుషులుగా, గ్రహాలుగా ఇవన్నిటిగా కనిపిస్తాయి. ఏది కనిపిస్తుంటుంది? లైట్ కనిపిస్తుంది. లెట్ దేర్ బి లైట్ అని చెప్పి మొట్టమొదటగా మనకు బైబిల్లో ఉంటుంది, మనకు మన దాంట్లో కూడా ఉంటుంది, బైబిల్లో కూడా ఉంటుంది. అంటే మొట్టమొదట అడిగాడు అన్నట్ట, లైట్ అంటే వెలుగు ఉండుగాక. ఎప్పుడైతే భగవంతుడు వెలుగు వచ్చిందో ఆ వెలుగులోంచి ఇవన్నీ తయారవుతాయి. అందుకని మనం జగన్మాత గాయత్రిని నా భ్రాంతులన్నిటినీ పోగొట్టే మహా తేజస్సుగా, మహామాయగా నాలోకి అవతరించు అని ప్రార్థించాలి. ఎప్పుడు ప్రార్థించామో ఆ క్షణమే వస్తుంది. ఎప్పుడో లేట్ చేయదు. అమ్మ అని పిలిచామనుకోండి, పిల్లవాడు అయ్యో ఏం కావాలో పాపం అని చెప్పి ఎలాగైతే తల్లి పిల్లాడికి చూస్తుందో అలాగా మనం పిలవంగానే పలుకుతుందన్నమాట. మనలోకి ఆ మహామాయ గాయత్రి మాత శక్తి ప్రసరించి భ్రాంతులు మెల్లిగా ఒక్కొక్కటి పోతూ ఉంటాయి. దీన్ని ఏమన్నారంటే, చక్షుషున్మీలితం నేత్రం, మనకు ఒక జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం గురుదేవ హయగ్రీవం వాస్మహే అని చెప్పి హయగ్రీవ ధ్యానస్లకు ఉంది. దాంట్లో ఇంకొక నోట్ వస్తుంది, మన చక్షు ఉన్మీలనం అవుతుంట. ఉన్మీలనం అవటం అంటే ఏంటంటే తెరుచుకుంటుంది. గాయత్రి మహామాయ శక్తిగా మనను ఎప్పుడైతే మనం ఆవాహన చేశాము, మన భ్రాంతి పోయి మనలో జ్ఞానము అనే కన్ను తెరుచుకుంటుంది. అంటే మనలో జ్ఞానం ఉద్భవిస్తుంది అన్నమాట, మనలో జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం వల్ల ఏమిటంటే అసలు జీవితం అంటే ఏంటి అనే రహస్యం బోధపడుతుంది. ఎలాగైతే కొబ్బరి చెట్టు పెరుగుతుంది అనుకోండి, కొబ్బరి చెట్టు పెరుగుతుంటే ఏమవుతాయి, కాండం పెరుగుతున్న కొద్దీ మట్టలు ఊడి కింద పడిపోతుంటాయి, కొబ్బరి మట్టలు చివరికి పైకి పోతాయి, అన్ని కింద అన్ని పోయినట్టుగా గుర్తులు ఉంటాయి. అలాగే మనం కూడా ఎప్పుడైతే మనలో ఈ జ్ఞానచక్షువు జ్ఞానము అనే కన్ను తెరుచుకుందో అప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్న చెత్తా చెదారం అంతా కూడా పండిపోయిన ఆకుల్లాగా రాలి పడిపోతాయి. మచ్చలు కూడా ఉన్న ఆత్మజాగరణ జరిగి కొత్త కొత్తగా అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇదివరకు మనం ఎప్పుడూ చూసినవన్నీ ఇప్పుడు కొత్తగా కనిపిస్తాయి. అలాగే కళలోంచి ఒక పీడ కళలోంచి మెలకు వచ్చిన తర్వాత, అమ్మాయి ఇది కళ అనమాట, నిజం కాదు అమ్మాయి చాలా బాగుంది అని ఎలాగ తెలుస్తుందో, ఎంత హాయి అనిపిస్తుందో, అలాగా మనం ఇంతవరకు జీవించిన జీవితం కాదు ఇది, అసలైన జీవితం అని తెలుస్తుంది. ఈ మహామాయ అనుగ్రహం వల్ల మనం ఒక రకమైన ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటాయి మనకు. అలాంటి ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్లో ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే ఆనందం, స్వర్గ లోకంలో ఏ రకమైన ఆనందం ఉంటుందో అలాంటి ఆనందం మనకు దేనివల్ల వస్తుందో, ఆ దేనివల్ల వస్తుందో అది తెలుసుకునే సంకల్పం. ఏ సంకల్పం వల్ల మనకు స్వర్గంలో ఉన్న ఆనందం మనకు తెలుస్తుందో అలాంటి సంకల్పం మనకు వస్తుంది. అలాగే అలాంటి ఆలోచనలు వస్తాయి, అలాంటి పనులే చేస్తాం. అంటే ఏంటి, చివరికి మనకు ఆనందము అనేది అసలైనది. పరబ్రహ్మము ఆనంద స్వరూపుడు, ఆనందో బ్రహ్మ అని శాస్త్రం చెప్తుంది. అందుకని ఆనంద స్వరూపుడైన బ్రహ్మని మనం తెలుసుకోవాలంటే మన సంకల్పం ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన చేతలు ఎలా ఉండాలి అనే జ్ఞానచక్షువు మనలో వికసిస్తుంది. అనే జ్ఞానచక్షువు జ్ఞానం అనే కళ్ళు మనలో తెరుచుకుంటుంది. ఎవరి వల్ల? మహామాయ గాయత్రి మహామాయ శక్తి వల్ల తెలుసుకుంటుంది. ఈ రకంగా మనం మనకు ఇదివరకు పంచకోశాలు చెప్పుకున్నాం, తైత్రీయోపనిషత్తు చెప్పుకున్నాం. దాంట్లో ఆనందం, మనుష్యానందం, అలాగే ఆనందాల గురించి చెప్తూ బ్రహ్మానందం అంటే చిట్ట చివరి ఆనందం ఏదైతే ఉందో దాని గురించి చెప్పలేనంత, అలాంటి ఆనందం రస అనుభూతి ఏదైతే ఉందో, అలాంటి బ్రహ్మానంద రసానుభూతి ఏదైతే ఉందో అది మనం ఈ మహామాయ గాయత్రి శక్తి వల్ల తెలుసుకోగలం. ఈ మహామాయ ఏం చేస్తుంది? మనం నిజంగా ఇక్కడ మనం జగన్మాత గాయత్రిని ఏం ప్రార్థిస్తామంటే, నాలోని భ్రాంతిని పోగొట్టి పరమాత్మను చేరుకునే నిజమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించు, నా జ్ఞానచక్షువుని తెరుచు, తెరిపించు. నేను జ్ఞానచక్షు తెరుచుకుని లేదు, అది మూసుకునే ఉంది. దాన్ని దయచేసి తెరిపించు. నాలో ఈ దేహం నేనే అనే భ్రాంతిని పోగొట్టి నాలో నేను ఆత్మని, ఈ పరమాత్మ యొక్క అంశని, నన్ను ఆ పరబ్రహ్మంతో ఒకటి చెయ్యి, నాలో ఉన్న జ్ఞానచక్షును తెరు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ గాయత్రి మంత్రం చేస్తామో అప్పుడు మనకు జగన్మాత ఇచ్చే వరం దేవత్వము. మనుషుల్లో దేవత్వమే కదా కావాల్సింది. భూమిపై స్వర్గావతరణ కావాలంటే ఏం చేయాలి? మనుషుల్లో దేవత్వం రావాలి. మనుషుల్లో దేవత్వం రావాలంటే ఈ శరీరం నేను కాదు అని తెలియాలి. ఈ శరీరం నేను కాదు అంటే మరి నేనేంటి? నేను అంటే ఆత్మస్వరూపుణ్ణి, ఆ పరమాత్మ యొక్క అంశని. కాబట్టి నేను పరమాత్మ యొక్క అనుగ్రహం కోరాలి, పరమాత్మతో ఒకటవ్వాలి, అంతే తప్ప శరీరంతో కాదు. మరి ఈ శరీరం ఎందుకుంది అంటే నేను పరమాత్మతో ఒక్కటయ్యి ఆ పరమాత్మ సంకల్పాన్ని, ఆయన అనుకుంటున్న ఆలోచనల్ని, ఆయన అనుకుంటున్న వాటినన్నిటినీ నేను తెలుసుకుని ఈ శరీరం ద్వారా, ఈ మనస్సు ద్వారా, ఈ ప్రాణం ద్వారా అవన్నీ నేను ఈ భౌతిక జగత్తులో చెయ్యాలి, అందుకోసం నేను పుట్టాను అనే ఈ మొత్తం జ్ఞానం మనకు గాయత్రి మహామాయ వల్ల వస్తుంది. అందుకని జీవితం మనకు ధన్యం అవ్వాలంటే, జీవితం వచ్చినందుకు మనం నిజంగా గురువుల పనిలో చేరి మనం కృషి చెయ్యాలి అంటే, మన జీవితాలని ధన్యం చేసుకోవాలంటే, గురువుకి తక్క శిష్యులుగా మనం, గురువుని మించిన శిష్యులుగా అయినా సరే అవ్వాలి అంటే మొట్టమొదట మనకు పోవాల్సింది భ్రాంతి పోవాలి, జ్ఞానచక్షువు వికసించాలి, జ్ఞానచక్షువు తెరుచుకోవాలి. ఇవన్నీ తెరుచుకోవడం ఈ గురువు గారు ఇచ్చిన మాట. మహామాయను పరబ్రహ్మస్వరూపం స్వమీపంలోకి తీసుకువెళ్ళి నిజమైన దేవతగా చెప్పుకోవచ్చు. అంటే సాలోక్యము అంటే ఒకే లోకంలో ఉంటాం, పరబ్రహ్మ మనం ఒకే లోకంలో ఉంటాం. ఆ రకంగా మనల్ని హయ్యెస్ట్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ వరకు తీసుకువెళ్లే శక్తిగా గాయత్రి మాతని మనం భ్రాంతిని పోగొట్టు మహామాయ జగన్మాత అని చెప్పి ఈ 22వ శక్తిధారని మనం ప్రార్థించాలి. అంటే ఈ భ్రాంతిని పోగొట్టు, మా బుద్ధుని సన్మార్గం యొక్క ప్రేరేపించు, మానలో జ్ఞానచక్షుని జాగృతం చెయ్యి, మాలో అశక్తతను పోగొట్టు, అభావాన్ని పోగొట్టు. ఇవన్నీ ఖచ్చితంగా అడగాల్సిందే. ఇవాళ ఇలాగే సంకల్పించుకుని గాయత్రి మంత్రం చేసుకుంటే మన యొక్క శ్రద్ధ బట్టి, మన యొక్క తీవ్రత బట్టి భ్రాంతి పోయి మహామాయ అనుగ్రహం వల్ల జ్ఞానచక్షు తెరుచుకుంటుంది. దానికి గుర్తు ఏంటంటే మనకి ఇది వరకు ఇందాకే చెప్పుకున్నాం, ఈ శరీరం అంటే ఎంతో ప్రేమ ఉండొచ్చు. ఇప్పుడు ఈ శరీరం మీద ప్రేమ ఉండదు కానీ దీని శరీరాన్ని పోషించుకోవాలి, లేకపోతే ఈ పనులు చేయడానికి కష్టం కాబట్టి శరీరాన్ని పోషించుకునే అంత శ్రద్ధ తీసుకోవాల్సిందే. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. టైంకి అన్నం పెట్టాలి, టైంకి కాఫీ తాగి అలవాటు ఉందనుకోండి, కాఫీ ఇవ్వాలి, చక్కటి బట్టలు వేసుకోవాలి, స్నానం నీట్గా ఉంచుకోవాలి, బాడీని స్నానం చేయకుండా పిచ్చోళ్ళలాగా ఉండకూడదు. ఎవరన్నా చూస్తే మనల్ని ఆహ్లాదంగా ఉండాలి. గాయత్రి మాత గురువు గారిచ్చింది చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో మనల్ని చూసినా అలా బయట వాళ్ళకి ఆనందం కలగాలి. అంతేగాని ఇది గాయత్రి ఉపాసకుడు వచ్చి గడ్డాలు మీసాలు రోత పుట్టేట్టు ఉన్నాడు అనిపించుకోకూడదు. శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, చక్కగా ఉండాలి, కల్చర్డ్గా ఉండాలి, సివిలైజ్డ్గా ఉండాలి, ఆర్డ్గా ఉండకూడదు. ఇష్టం వచ్చినట్టు రకరకాల రంగురంగుల బట్టలు వేసుకొని అందరి దృష్టి ఆకర్షించేటట్టుగా ఉండకూడదు. చక్కగా మామూలుగానే ఉండాలి, కానీ జ్ఞానపరంగా గాయత్రి మనలో నిరంతరం ఉన్నదనే యుక్తి ఉంచుకోవాలి. గురుదేవులు ఏం చెప్తారంటే, నువ్వు ఎవరినైతే ఉపాసన చేస్తున్నావో వారు నిరంతరం నీతోనే ఉన్నారు అనే భావన ఎప్పుడూ మర్చిపోకు అంటారు. గాయత్రి చేస్తున్న వాళ్ళందరూ కూడా గాయత్రి ఎప్పుడు నాతోనే ఉంది అనుకోవాలి, అంతేగాని ఎప్పుడు గాయత్రి చేసినప్పుడు కాసేపు ఉంది అనుకోకూడదు. గాయత్రి చేసినా గాయత్రి చేయకపోయినా మనం ఎప్పుడు గాయత్రి మన చేత చేయబడుతూ ఉంటుంది. ఎలాగా అంటే గాలి పీల్చడం, గాలి వదలటం, దాన్ని అజప గాయత్రి అంటే. అది కూడా 24 శక్తుల్లో ఒక శక్తి అజప. అజప అంటే జపించబడనిది, జపించబడకుండా అదే జరిగిపోతుంటుంది. మనం కామ్గా ఎక్కడ శబ్దం లేకుండా పీస్ఫుల్గా ఉన్న చోట కళ్ళు మూసుకుని గాలి పీల్చడాన్ని, గాలి వదలటాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు మెల్లిగా గాలి పీల్చుకుంటుంటే ఒక రకమైన శబ్దంతోనే వెళ్తుంది లోపలికి గాలి. అలాగే గాలి వదులుతున్నప్పుడు ఒక రకమైన శబ్దం చేస్తూ బయటకు వస్తుంది. ఈ రెండింటిని బాగా గమనించి ఋషులు ఏం చెప్పారంటే, లోపలికి వెళ్ళేప్పుడు గాలి సో అనే శబ్దం వస్తుంది అన్నాం అనుకోండి. ఇప్పుడు నేను గాలి లోపలికి పీల్చుతూ నోటి ద్వారా అన్నాను, ఒక రకమైన సౌండ్ వచ్చింది కదా, అలాగే వదిలేటప్పుడు అన్నాం, ఒక సౌండ్ వచ్చింది. అలాగా మన అంతట మనం అనకుండా మామూలుగా గాలి పీలుస్తున్నప్పుడే లోపలికి వెళ్తుందంతా సో అని, బయటకు వదులుతున్నప్పుడు హమ్ అని వినిపిస్తుంది. దాన్ని ఎంత శ్రద్ధగా వింటూ గాలి పీలుస్తూ గాలి వదులుతుంటే అదంతా కూడా అజపా గాయత్రి అంటారు. కాబట్టి మనల్ని విడిచి ఎప్పుడూ లేదు గాయత్రి, మనమే దాన్ని విడిచి ఉన్నాం. మనం దాన్ని విడిచి ఉండటం ఏంటి అంటే మన దగ్గర ఉన్న దాన్ని మీద దృష్టి పెట్టట్లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు. ఈ క్షణం నుంచి మనతోనే మనలోనే మనగా ఉన్న గాయత్రిని మనం గుర్తుపెట్టుకుందాం. అలా గుర్తుపెట్టుకుంటూ మనలో భ్రాంతులన్నీ పోగొట్టి మా జ్ఞాన చక్షువుని తెరిచి పరమాత్మకి దగ్గరగా మమ్మల్ని తీసుకువెళ్ళు, మా జీవితాన్ని ధన్యం చెయ్యి, ఆ పరమ ప్రశాంతమైన ఆ బ్రహ్మానంద స్థితి ఏదైతే ఉందో అది మాకు అనుగ్రహించు. నేను పుట్టినందుకు ఇది సాధించాలని పరమ పూజ్య గురుదేవులు చెప్తున్నారు కాబట్టి, ఆయన మాట మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి, ఇది చేస్తే అది వస్తుందన్నారు కాబట్టి నేను చేస్తున్నాను అని సంకల్పించుకుని గాయత్రి చెయ్యండి. గురుదేవులు కోరుకున్నట్టుగా దేవ మానవులుగా మీరందరూ, మనందరం, నేను మీరు అందరం, మనతో మన ఫ్రెండ్స్ ఎవరికి తెలిస్తే వాళ్ళకి కూడా చెప్పండి, మనందరం దేవ మానవులుగా అయితే ఈ భూమి స్వర్గం, మాస్టర్ కోరుకున్న భూమిపై స్వర్గావతరణ జరగాలంటే ఎన్ని సాధనలు చేయాలండి బాబు? ఇన్ని ఉన్నాయా అంటే ఇన్ని లేవండి, ఒక్కటే ఉంటుంది. ఆ ఒక్కటే ఏంటంటే ముందర మన దేహం నేను కాదు అనే జ్ఞానం కావాలి, దాన్ని భ్రాంతి అంటాం. ఆ భ్రాంతి పోవాలి. అందుకని ఇవాళ యాక్చువల్గా ఇసో మనం వైట్ మ్యాజిక్ చెప్పుకుందాం అనుకున్నాం తేజతో అన్నా కూడా, కానీ ఇది చెప్తే కానీ గాయత్రి చిత్రావళి చెప్పినట్టు అవ్వదు. అందుకని మళ్ళీ టాపిక్ ఇదే తీసుకున్నాం. దయచేసి మీరు అందరూ కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకుని శ్రద్ధగా గాయత్రి చేయండి. మనకు మన సర్కిల్లో వచ్చిన వాళ్ళకి ఎవరికన్నా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంది అని తెలిస్తే చెప్పండి. ఎక్కువ మంది మనం ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత తొందరగా దేవమానవులు అయిపోతే ఈ భూమి మీద నుంచి మనం ఇంకో చోటకి పంపించేస్తారు. అందుకని భూమి విసిరిస్తుంది అని చెప్పారు మాస్టర్. మనకు ఈశ్వరుడికి ఎస్ట్రాలజీలో కూడా ఉంది, ద ఎర్త్ విల్ త్రో, ఎందుకంటే దాని స్పిరిట్ ఆఫ్ ది ప్లానెట్ ఎర్త్ ఫాస్ట్గా ఇవల్యూషన్లో ముందరికి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏం చేశాడు, ఇంట్లో అద్దెకు ఉండడానికి ఒప్పుకున్నట్టుగా మనల్ని భూమి మీద ఉండి మనం ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవడానికి ఒప్పుకున్నాడు. మనం నేర్చుకోలేదు అనుకోండి, ఆయన పని మీద ఆయన వెళ్ళిపోతాడు. మనం ఇప్పుడు ఈ భూమి నుంచి తన్నివే పడతాం అనమాట, ఒక కిక్డ్ అవుట్ అనమాట. అప్పుడు ఇంకో భూమి వచ్చేంత వరకు వేళ్ళాడాలి గాల్లో. సీక్రెట్ డాక్టర్లో ఉంటుంది దేవచాన్ అన్నది, ఆ దేవచాన్ అనే స్థితిలో పడి ఉండాలి. పడి ఉండి మళ్ళీ భూమి మీద ఇంకో భూమి తయారైనప్పుడు అక్కడ పుట్టాలి మళ్ళీ. ఈ బాధలన్నీ పడకుండా ఈ జన్మలోనే ఇవాళే ఇప్పుడే ఆ జ్ఞాన చక్షువుని ఓపెన్ చేసుకోవటం, గురుదేవులు చూపించిన మార్గంలో నడవటం, భూమిపై స్వర్గావతరణకు కావలసిన దేవత్వాన్ని ప్రతి ఒక్కరు సంపాదించడం అనే మన ఈ మిషన్ ఆర్కే ప్రోగ్రాం ఏదైతే ఉందో దాంట్లో మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా సాధించాలి, సక్సెస్ఫుల్గా దేవమానవులు అవ్వాలి అని మనసారా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.